అందరు భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం చతుర్థి స్కందం అంటే నాలుగవ స్కందంలో 24వ అధ్యాయం చర్చించుకుంటాము. ఇది రుద్రగీతం. ఈ అధ్యాయం శివుడు యొక్క ప్రార్థనలు భగవంతుడికి. సో కానీ దానికన్నా ముందు ఇక్కడ మనకి పృథు మహారాజు యొక్క వంశ పరంపర, తర్వాత ఆయన తర్వాత ఎవరొచ్చారు, ఆయన సంతానం తర్వాత ఆయన మిగతా వాళ్ళందరి వంశంలో ఎవరొచ్చారు, వారి గురించి చర్చ జరుగుతుంది. అది వాళ్ళ వంశంలో ఇంకా ఎవరెవరు వచ్చారు, ఏమేం చేశారనే విషయం ఈరోజు మనం చర్చించుకుందామంటాం. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రిష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం నుంచి అధ్యాయం నుంచి ఈ అధ్యాయంలో 15వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో మైత్రేయుని చెప్తున్నారు ఇక్కడ విదురుడికి. మైత్రేయ ఉవాచ విజితాశ్వోది రాజాసీత్ పృతుపుత్ర పృతుశ్రవాః యవియోభ్యో దదాత్ కాష్ఠ భ్రాతృభ్యో భ్రాతృవత్సలః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మైత్రేయుని విజితాశ్వ ఎవరైతే పృతు మహారాజు యొక్క పెద్ద కొడుకు, పెద్ద కుమారుడు అన్నమాట, జ్యేష్ఠపుత్రుడైన విజితాశ్వ, ఆయనకి కూడా ఆయన తండ్రి అయిన పృతు మహారాజు లాంటి ఖ్యాతే ఆయనకి కూడా దక్కిందంట. సో ఆయన కూడా మొత్తం తర్వాత పృతు మహారాజు తర్వాత ఆయనే మొత్తం ప్రపంచానికి ఆయనే రాజు, సామ్రాట్ చక్రవర్తిగా కొనసాగారు. ఇంకా ఆయన తన తముళ్ళకి, బ్రదర్స్, యంగర్ బ్రదర్స్ తముళ్ళకి ఆయన నాలుగు దిశలు పరిపాలించుకోవడానికి వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఈ విధంగా ఆయన తన యొక్క భ్రాతృవాత్సల్యత అంటే తన తముళ్ళ పైన ఉన్న ప్రేమను ఈ విధంగా ఆయన వ్యక్త చేశాడు. సో ఇప్పుడు మనకి ఈ విధంగా పృథు మహారాజు తర్వాత ఆయన వంశంలో ఆయన పుత్రులు, దాని తర్వాత వాళ్ళకు పుట్టిన వాళ్ళు, దాని తర్వాత వాళ్ళకు పుట్టిన వాళ్ళ గురించి, వాళ్ళ వంశం గురించి వర్ణన అనేది జరుగుతుంది. సో మనము అదే చూస్తాం ఈరోజు. సో ఈ విధంగా మామూలుగానే యోగ్యమైన వ్యక్తి అయి ఉంటే సాధారణంగా మనం చూసేది ఇదే, ఎవరైతే మొదటి కుమారుడు ఉంటారో రాజు యొక్క, ఆయనే నెక్స్ట్ రాజు అవుతారు. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగింది. సో అందుకని మన పాండవుల్లో కూడా యుధిష్ఠిర్ మహారాజు తర్వాత రాజయ్యారు. ఆయనకి ఆయన తమ్ముళ్ళు అందరూ కూడా ఆయనకి సహాయం చేశారు పరిపాలన చేసుకోవడంలో. అలాగే ఇక్కడ కూడా జరుగుతుందనే విషయం మనము గమనించవచ్చు. హర్యక్ష్యాయాధిషత్ ప్రాచిం ధూమ్రకేశాయ దక్షిణాం ప్రతీచిం వృక సంన్యాయ తుర్యాం ద్రవిణ సే విభు. మహారాజు విజితాశ్వ, ఆయన ఇప్పుడు నాలుగు దిశలు, ఆయన నలుగురు భ్రాతలు లేకపోతే తమ్ముళ్ళకి ఇచ్చారు. పూర్వపు దిశ ఆయన ఇచ్చాడు, హర్యాక్ష అనే తమ్ముడికి ఇచ్చాడు. దక్షిణం ధూమ్రకేశకి, పశ్చిమ దిశ వృక, ఇంకా ఉత్తరం ద్రవిణ. నలుగురికి నాలుగు దిశలు ఇచ్చేశారు పరిపాలించుకోవడానికి. అంతర్ధాన గతి శక్రాల్ లబ్ధ్వాంతర్ధాన సంనిత అపత్యత్రయం ఆధత్త శిఖండిన్యాం సుసమ్మతం. సో దాని తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మహారాజు విజితాశ్వ దేవరాజు ఇంద్రుణ్ణి కూడా ప్రసన్నం చేశాడు. అందుకనే ఆయన నుంచి దేవరాజు ఇంద్రుడి ద్వారా ఈయనకు ఈ యొక్క పేరు బిరుదుగా అందింది, అంతర్ధాన అని. ఇంకా ఈ విజితాశ్వ యొక్క భార్య పేరు వచ్చేసి శిఖండిని. ఈమె ద్వారా, ఈ శిఖండిని ద్వారా ఆయనకు ముగ్గురు పుత్రులు యొక్క సంతానం కలిగింది విజితాశ్వకు. సో అంతర్ధాన అనే పేరు విజితాశ్వకు ఇచ్చారు. అంతర్ధాన అంటే మాయమైపోవడం. సో మనకు తెలిసిందే, పృథుమహారాజు యజ్ఞం చేసే సమయంలో అక్కడ ఉన్న అశ్వాన్ని ఎన్నోసార్లు అదృశ్య రూపంలో వచ్చి ఇంద్రుడు ఆ యొక్క అశ్వాన్ని దొంగలించారు. తర్వాత రకరకాల సన్యాసి వేషాన్ని ధరించారు. ఆయన అదృశ్య రూపంలో వచ్చినా కానీ ఇక్కడ విజితాశ్వ ఈ విధంగా వేరు వేరు రూపాలు మార్చుకొని వచ్చిన ఇంద్రుడిని చూసి ఆయన ఇంద్రుడైన విషయాన్ని తెలుసుకొని, ఇతను సాధారణ దొంగ కాదు, ఇతను ఒక భగవంతుడి యొక్క గొప్ప సేవకుడు భక్తుడు కూడా, ఎంతో శక్తివంతమైన దేవత రాజు దేవేంద్రుడు. సో అలా తెలుసుకొని, ఆయన భగవంతుడి యొక్క భక్తుడు సేవకుడు అనే విషయాన్ని తెలుసుకొని ఆయన కావాలని అతన్ని చంపకుండా వదిలేశాడు. సో ఈ విధంగా ఇంద్రుడు నేను తప్పు చేస్తున్నా కానీ నన్ను వధించకుండా వదిలేశాడు అనే విషయాన్ని గమనించి, అంటే విజితాశ్వ ఎలా నన్ను ఇంకా గౌరవించాడు అనే విషయాన్ని చూసి ఆ విధంగా ఈయన ఎంతో ప్రసన్నుడయ్యాడు ఇంద్రుడు విజితాశ్వ పట్ల. సో ఈ యొక్క సిద్ధి ఏదైతే ఆయనకుందో, ఇచ్చానుసారంగా ప్రత్యక్షమవడం, మాయమైపోవడం, ఈ యొక్క సిద్ధిని ఆయన విజితాశ్వకు కూడా ప్రసాదించారు. సో ఆ విధంగా ఈ యొక్క సిద్ధి విజితాశ్వకు దక్కిందనమాట. అంతర్ధాన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన ఎక్కడి నుంచి అంటే అక్కడ అదృశ్యం అయిపోవచ్చు, ప్రత్యక్షం అయిపోవచ్చు. సో అప్పటి నుంచి విజితాశ్వకు అంతర్ధాన అనే పేరు కూడా దక్కింది. పావక పవమానశ్చ శుచిర్ ఇత్యజ్ఞయ పురా వశిష్ట శాపాదుత్పన్నా పునర్యోగ గతిం గతాః. ఇప్పుడు అంతర్ధనకి ముగ్గురు కుమారులు కదా, ఆయన యొక్క భార్య శిఖండిని ద్వారా వారి పేర్లు వచ్చేసి పావక, పవమాన, ఇంకా శుచి. వీళ్ళు ముగ్గురు పూర్వపు జన్మలో వాళ్ళు అందరూ కూడా అగ్నిదేవతలు అన్నమాట. కానీ వశిష్ఠుల యొక్క శాపగ్రస్తులై, వశిష్ఠుల యొక్క శాపం కారణంగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మహారాజు అంతర్ధానకు ముగ్గురు పుత్రుల రూపంలో వాళ్ళు జన్మించారు. కాకపోతే వీళ్ళు చాలా శక్తివంతమైన అగ్నిదేవతలు. అందుకనే తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ఆ స్థానాన్ని వాళ్ళు వారి యొక్క యోగ సిద్ధి ద్వారా వాళ్ళకి లభించింది. మళ్ళీ వాళ్ళ తర్వాత తిరిగి ఆ అగ్నిదేవతలుగా వాళ్ళు మళ్ళీ పునర్స్థాపించబడ్డారు తర్వాత. సో మనము భగవద్గీతలో చదువుతాము 6వ అధ్యాయంలో 41 నుంచి 43వ శ్లోకంలో, ఒకవేళ ఎవరైనా యోగ పద్ధతిని అనుసరిస్తూ పతనమైపోతే ఏ కారణంగానైనా కానీ, వారి యొక్క ఏదైతే వాళ్ళు చేశారో భక్తి యోగ కానీ వేరే యోగ పద్ధతి కూడా కానీ, అది ఎప్పుడు కూడా విఫలం అవ్వదు. వాళ్ళు చేసిన ప్రయత్నం ఎప్పుడు వృధా అవ్వదు. దాని ఫలితం కారణంగా వాళ్ళు వచ్చే జన్మలో వాళ్ళకు ఒక మంచి జన్మ లభిస్తుంది. ఒక ధనికులు లేకపోతే మంచి పుణ్యాత్ములు లేకపోతే మంచి భక్తుల యొక్క పరివారంలో వాళ్ళకు జన్మ లభిస్తుంది. తద్వారా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే యోగ పద్ధతిని వదిలేశారో అక్కడి నుంచి వాళ్ళు కొనసాగించుకోవచ్చు వారి యొక్క. సో ఆ విధంగా ఇక్కడ మనం దాని ద్వారా చూడొచ్చు. అందుకని ఎప్పుడైనా సరే దేవతలు ఒకవేళ ఈ విధంగా పతనమైపోతే, శాపగ్రస్తులు అయిపోతే, పతనమైపోయినప్పుడు వాళ్ళు మామూలుగా మంచి ధనికులు లేకపోతే పుణ్యాత్ములు వంటి పరివారంలో వాళ్ళు ఇలా వాళ్ళ సంతానం రూపంలో పుత్రుల రూపంలో జన్మిస్తారు. సో తద్వారా ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క యోగ సాధన మళ్ళీ కొనసాగించుకోవచ్చు. భక్తులైతే కృష్ణ భక్తిని చేసుకొని వారు వారి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సో అదే ఇక్కడ జరిగింది వీళ్ళ విషయంలో అనే విషయాన్ని మనము గమనించవచ్చు. అంతర్ధానూన భస్వత్యాం హవిర్దానం అవిందిత య ఇంద్రం అశ్వహరతారం విద్వాన్ అపీన జగ్నివాన్. మహారాజు అంతర్ధాన, ఆయనకి ఇంకొక భార్య కూడా ఉండేదన్నమాట. ఆమె పేరు వచ్చేసి నభస్వతి. సో ఆమె ద్వారా ఎంతో ఆనందంతో ఆయన ఆమె ద్వారా ఒక కుమారుడు సంతానంగా పొందారు. ఆయన పేరు హవిర్ధాన. సో ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈ అంతర్ధాన ఎంతో అంటే ఉదారమైన స్వభావం కలిగిన వాడు. అందుకే ఆయన ఇంద్రుడిని కూడా చంపలేదు. తన యొక్క తండ్రి యొక్క యజ్ఞం సమయంలో ఆయన అశ్వాన్ని దొంగిలించిన ఆ ఇంద్రుడిని చంపలేదు. సో ఇప్పుడు ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూస్తాము తర్వాత కూడా చూస్తాము ఇంకా విషయాలు. ఇక్కడ ఒక ముఖ్యమైన, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుంటాం. ఇప్పుడు ఈ తాత్పర్యం నుంచి వచ్చే తాత్పర్యాల్లో ఇలా మనిషి సమాజంలో ఎవరైనా ఇలాంటి కార్యం చేస్తే, ఇంద్రుడు చేసినటువంటి కార్యం, వాళ్ళని మనం ఖండిస్తాము, దూషిస్తాము, వాళ్ళని చాలా తక్కువ చేసి చూస్తాము, అవహేళన చేస్తాము, వాళ్ళని అవమానిస్తాము, లేకపోతే ఇలా వారి యొక్క పరిస్థితి సమాజంలో చాలా కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు పడిపోతారు. సో ఇవన్నీ కూడా చాలా ఖండించదగిన విషయాలైనా కానీ ఇక్కడ ఇంద్రుడు మాత్రం, మనం ఇంద్రుని అలా మనం ఖండించలేము, లేకపోతే అలా మనం దూషించలేము, లేకపోతే అలా చులకనగా చేసి దాన్ని మనం మాట్లాడలేము, అవహేళన చేయలేము ఇంద్రుడిని. ఎందుకు అవమానించలేము? ఎందుకు అంటే ఇంద్రుడు సాధారణ వ్యక్తి కాదు, చాలా శక్తివంతమైన వ్యక్తి. సో అందుకని అంతర్ధాన ఇంద్రుణ్ణి అలా దొంగిలిస్తున్నా కానీ ఆయన్ని చంపకుండా వదిలేశారు. ఎందుకంటే ఈ విషయం అంతర్ధానకు తెలుసు, ఎవరైనా ఇంత శక్తివంతమైన ఇంకా మహాసేవకుడు, భగవంతుడి యొక్క గొప్ప సేవ చేస్తున్నాడు, ఇంకా చాలా శక్తివంతమైన వ్యక్తి, ఇంకా చాలా గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎప్పుడైనా ఒకసారి తప్పు చేస్తే దానికి మనము అంతగా మనము ఒక సాధారణ వ్యక్తి తప్పు చేసిన విధంగా అతనితో మనం వ్యవహరించము. ఒకవేళ అలా ఒకసారి తప్పు జరిగిపోయినా కానీ, ఒకవేళ ఆయన తిరిగి ఆయన తన సేవ భగవంతుడికి సేవ కొనసాగిస్తూనే ఉంటే అతన్ని మనం ఆ విధంగా ఒక సాధారణ వ్యక్తిని చూసిన విధంగా నీచంగా లేకపోతే ఆయనకి తక్కువ చేసి మనం చూడం, అవమానించం. సో ఎందుకంటే ఇది భగవద్గీతలు కూడా మనకు శ్లోకంలో చెప్పారు. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురైవ స మంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. ఒకవేళ ఒక వ్యక్తి విధంగా భక్తుడే, ఒక భక్తుడు అయి ఉండి కూడా ఒకవేళ ఇటువంటి ఒకవేళ ఎప్పుడైనా ఇటువంటి నీచమైన కార్యం కానీ, పాపం కానీ, పాపకార్యం కానీ చేస్తే, అతను ఒకవేళ ఇంకా తనకి భగవంతుడిపైన అలాంటి శ్రద్ధతో భక్తి చేసుకుంటూ ఉంటే మాత్రం మనం అతన్ని ఇంకా సాధువుగానే మనము అతన్ని చూసి స్వీకరించాలి. లేకపోతే అతను ఒకవేళ ఒక పుణ్యాత్ముడు అయితే ఇంకా పుణ్యాత్ముడుగానే చూడాలి. సో ఆ విధంగా మనము అతన్ని ఖండించకూడదు, ఆ వ్యక్తిని. సో అందుకనే ఇక్కడ అంతర్ధాన లేకపోతే విజితాశ్వ ఇంద్రుణ్ణి చంపకుండా వదిలేశారు. సో మామూలుగా ఏంటి ఇలా ఎందుకు అంటే, భక్తులు సాధారణంగా ఏంటంటే కావాలని పాపాలు చేయరు, వాళ్ళకు చేయాలనే ఉద్దేశంతో పాపాలు చేయరు, లేకపోతే నీచమైన కార్యాలు కానీ ధర్మవిరుద్ధమైన కార్యాలు కానీ చేయరు. కానీ ఒక్కొక్కసారి ఈ విధంగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో, లేకపోతే పూర్వపు అలవాట్ల ప్రకారంగా, అలవాట్లో పొరపాటు, సో అలవాట్లో పొరపాటు అలా జరిగిపోయింది అనుకోండి, అలాంటి పొరపాట్లని మనం చాలా సీరియస్గా తీసుకోకూడదు. అదే ఇక్కడ చెప్తారన్నమాట. సో ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తులు చాలా శక్తివంతమైన వాళ్ళు, వాళ్ళు ఒకవేళ స్వర్గలోకంలో ఉన్నారు లేకపోతే ఈ భూలోకంలోనే నివసిస్తున్నారు, ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళు పొరపాటుగా ఏదైనా తప్పు చేస్తే, తప్పు పని వాళ్ళ ద్వారా తప్పు జరిగిపోతే, అప్పుడు దాన్ని మనం అంతగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు, దాన్ని మనం చూసి చూడనట్టుగా వదిలేయచ్చు అని ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుపాద వారు తాత్పర్యంలో రాస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తాం కదా, ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇంకా భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు శుద్ధం అయిపోతారు. ఓకే, తప్పు జరిగిపోయింది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా మొత్తం సంపూర్ణంగా శుద్ధం అవ్వలేదు, వాళ్ళు ప్రాసెస్లో ఉన్నారు. ఎలాగైతే ఒక వ్యక్తి సపోజ్ బురదలో పడ్డాడు అనుకోండి, మొత్తం బురద పడింది ఆయన మొత్తం, సో తర్వాత ఆయన స్నానం చేయడానికి పైన షవర్ కింద నించున్నాడు, సో షవర్ కింద నించినప్పుడు ఆయన మొత్తం తొలగిపోతుంది, కానీ అప్పుడప్పుడు అక్కడెక్కడ మీకు మురికి బురద కనిపించవచ్చు మట్టి, సో అది చూసి మీరు అయ్యో ఇతని వేస్టు ఇతను ఇంకా కలుషితం అనుకుంటే లాభం లేదు. ఎందుకంటే మనం అందరం కూడా భక్తి చేసుకున్న వాళ్ళందరం కూడా అందరిలో అనర్థాలు ఉన్నాయి, మనం అందరి అనర్థాలతో పాటే మనం భక్తి చేసుకుంటున్నాం, ఇంకా మనం శుద్ధం అవుతున్నాము, మెల్లిమెల్లిగా అనర్థాలు వెళ్ళిపోతాయి, మెల్లిమెల్లిగా అవి తగ్గుతాయి. సో కానీ పూర్వపు అలవాట్ల ప్రకారం కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏదైనా పొరపాటు జరిగిపోతే ఈ అనర్థాల కారణంగా, సో అలాంటిప్పుడు అలాంటి భక్తులు మనము ఖండించకూడదు. ఒకవేళ వాళ్ళు ఇంకా భక్తిలో ఉన్నారు, భక్తి చేసుకుంటున్నారంటే ఈరోజు కాకపోతే రేపు వాళ్ళు శుద్ధమైపోతారు, కొంచెం సమయం పడుతుంది, కొంచెం సమయం తర్వాత వాళ్ళు శుద్ధభక్తులు అయిపోతారు ఒకవేళ వాళ్ళు భక్తి కొనసాగిస్తూనే ఉంటే. అందుకని ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఓకే, సో ఇటువంటి వాటిని చూసి చూడకుండా వదిలేసేయాలన్నమాట, అంత ఇంపార్టెంట్ కాదు ఇవి. రాజ్ఞ్యాం వృత్తిం కరాధాన దండ శుల్కాది దారుణ మన్యమానో దీర్ఘసత్ర వ్యజేన విససర్జ. సో ఇక్కడ అంతర్ధాన, ఆయనకి ఇప్పుడు ఆయన రాజు సామ్రాట్ చక్రవర్తి, సో అందరి దగ్గర పన్ను వసూలు చేయాలి. సో ఎవరైతే కొంతమంది ప్రజల్ని, ఎవరైతే వాళ్ళు ధర్మాన్ని నియమాలను ఉల్లంఘిస్తున్నారో లేకపోతే పాపాలు చేసిన వాళ్ళని దండించాల్సి వస్తుంది, కొంతమంది దగ్గర పన్ను వసూలు చేయాలి, కొంతమందికి ఫైన్ చేయాల్సి ఫైన్ వేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే దండించవలసి వస్తుంది. శాసించడం అంటే అందులో ఎవరో ఒకరు తప్పులు చేస్తూనే ఉంటారు, ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి, వాటిని సరిదిద్దుతూ ఉండాలి. దానికోసం కొంతమందిని మనం దండించాల్సి వస్తుంది, కొంతమందికి కష్టం ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ చేయడం అంతర్ధానకు నచ్చలేదన్నమాట, ఆయనకి ఇది చేయడానికి నచ్చలేదు. అందుకే అతను ఏమనుకున్నాడంటే, ఇవన్నీ నేను ఇప్పుడు ఈ యొక్క కార్యం రాజుగా పరిపాలన నేను త్యాగం చేయాలి, ఈ శాసన నేను చేయను అని నిర్ణయించుకొని దీని నుంచి నేను రిటైర్మెంట్ తీసుకుంటాననేసి ఆయన డిసైడ్ చేసుకొని ఆ విధంగా తన రాజ పదవిని త్యాగం చేసి ఆయన ఇంకా తనను అన్ని రకాల యజ్ఞాలు చేయడంలో నిమగ్నమైపోయాడంట. ఈ విధంగా ఒక రాజు ఒక్కొక్కసారి ఆయన చేయొద్దనుకున్నా కానీ, ఒకరిని దండించొద్దనుకున్నా కానీ, ఒకరికి కష్టం ఇవ్వద్దనుకున్నా కానీ, ప్రజలకు ఒక్కొక్కసారి అతని యొక్క కార్యం కర్తవ్యం ఎలా ఉంటుందంటే ఆయనకు చేయవలసి వస్తుందంతే. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే దండించాల్సిందే, అతనికి ఇష్టం లేకున్నా సరే, వారి యొక్క కష్టం ఇవ్వకూడదన్న హృదయంలో ఉన్నా సరే అతనికి ఇవ్వాల్సిందే, ఎందుకంటే అది ఆయన బాధ్యత. అతన్ని సరిదిద్దడం, అతనికి దండించడం, తద్వారా సమాజంలో శాంతి నెలకొల్పడం, సమాజంలో భద్రత నెలకొల్పడం, అది రాజు యొక్క కర్తవ్యం. దాని కారణంగా ఒక్కొక్కసారి ఆయన హింసకు పాల్గొనవలసి వస్తుంది, ఆయనకు అది నచ్చినా నచ్చకపోయినా. ఎలాగైతే అర్జునుడు, అతను కురుక్షేత్ర యుగ్రంలో ఆయనకి ఇష్టం లేదు, తన బంధువులని మిత్రులని లేకపోతే తన భ్రాతలు అందరినీ వధించడానికి, కానీ కర్తవ్య పాలన ఆయనకు చేయవలసి వచ్చింది, ధర్మాన్ని స్థాపించడం కోసం. సో ఆయనకి నచ్చకపోయినా కానీ భగవంతుడి యొక్క సంతుష్టి కోసం ఆయన యుద్ధం చేశారు. సో ఈ విధంగా మనం చూడొచ్చు. సో ఒకవేళ మీరు రాజుగా అయి ఉంటే ఇటువంటి బాధ్యత నిర్వహించవలసి వస్తుంది, ఒకసారి చాలా కఠినమైనది కావచ్చు. సో అందుకనే సమయానికి ముందే అంతర్ధాన రాజు ఆయన రాజపదవిని త్యాగం చేసేసి యజ్ఞం చేసుకోవడానికి వెళ్ళిపోయారట. తత్రాపి హంసం పురుషం పరమాత్మానమాత్మదృక్ యజంస్తల్లోకతామాప కుశలేన సమాధిన. సో మహారాజు అంతర్ధాన ఇంకా రకరకాల యజ్ఞాల్లో నిమగ్నం అయిపోయాడు చేయడంలో. ఎందుకంటే ఆయన ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి, ఆయనకంతా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. అందుకని ఎంతో తెలివిగా ఎంతో బుద్ధిమత్తతో ఆయన భగవంతుడికి భక్తి చేసుకున్నాడు. అంటే యజ్ఞాలు కూడా చేస్తున్నాడు, దాంతోపాటు ఆయన భగవంతుడికి భక్తి చేసుకుంటున్నాడు. ఏ భక్తి చేసుకుంటే అన్ని రకాల భయాల నుంచి ముక్తులైపోతారు ఆయన భక్తులు. సో అందుకనే ఆయన భగవంతుడిని ఆయన భక్తి చేసుకుంటున్నాడంట. ఎంతో సంపూర్ణమైన మగ్నము, సంపూర్ణంగా మగ్నమైపోయే భక్తిలో ఆయన భగవంతుడికి శుద్ధభక్తి చేసుకుంటున్నాడు. తద్వారా భగవంతుడి యొక్క ధామాన్ని ఎంతో సునాయసంగా ఆయన చేరుకోగలిగాడంట. చూసారా ఇక్కడ, అంటే ఎన్నో రకాల యజ్ఞాలు చేస్తున్నాడు ఆయన, కానీ ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకోవడం. ఎందుకంటే ఆయన తెలివైన వాడు, ఆయనకి ఆత్మజ్ఞానం ఉంది కనుక ఆయన భగవంతుడికి భక్తి చేసుకుని భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఎలా భగవంతుడికి భక్తి చేసుకునే విధానం అంటే, ఆయన ఎన్నో రకాల యజ్ఞాలు చేసిన దాంతోపాటు ఆయన చేసిన ముఖ్యమైన యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం. ఈ సంకీర్తన యజ్ఞం ఎలా చేయాలి అంటే, మనకు భాగవతంలో ఇచ్చారు, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. సో ఈ భక్తి మనం ఏదైతే చేస్తున్నామో ఇది కూడా ఒక సంకీర్తన యజ్ఞ, ఇది కూడా కీర్తన యజ్ఞ, ఇది కూడా ఒక యజ్ఞ. సో ఈ యజ్ఞ ఇక్కడ మనము ఈ భూలోకంలో, ఈ కలియుగంలో ఎంతో సునాయసంగా మనము చేసుకొని తద్వారా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. భగవంతుడి ధామాన్ని పొందడం సాలోక్య ముక్తి అంటారు. అంటే భగవంతుడు ఉన్న ధామంలోనే మనం వెళ్ళడం. సో అది ఇక్కడ ఈయనకి లభించింది. ఐదు రకాల ముక్తుల్లో ఒక ముక్తి ఈయనకి లభించింది అంతర్ధానకు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. హవిర్ధానాద్ధవిర్ధాని విదురాసుత షట్సుతాన్ బర్హిషదం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతం. సో హవిర్ధాన ఎవరైతే అంతర్ధాన మహారాజు యొక్క పుత్రుడో, ఆయనకి ఒక భార్య ఉంది, ఆ పేరు హవిర్ధాని. ఆ భార్య ద్వారా ఆయనకి ఆరు పుత్రుల సంతానం కలిగింది. వారి పేర్లు ఏంటంటే ఇక్కడ ఇచ్చారు, బర్హిషట్, గయ, శుక్ల, కృష్ణ, సత్య, ఇంకా జితవ్రత. బర్హిషత్ సుమహాబాహో హవిర్ధాని ప్రజాపతి క్రియాకాండేషు నిష్ణాతో యోగేషు చ కురుద్వః. మైత్రీముని ఏం చెప్తున్నారంటే, హే విదురా, ఈ హవిర్ధాన ఎంతో శక్తివంతమైన ఒక పుత్రుడు ఉన్నాడు ఆయనకి. ఆయన పేరు బర్హిషత్. ఆయన కర్మ క్రియ కాండేషు నిష్ణాతుడు. ఆయన కర్మకాండ కార్యక్రమాలు, కర్మకాండ యజ్ఞాలు చేయడంలో నిష్ణాతుడు, ఎంతో చాలా గొప్ప, ఎంతో బాగా ఆయన ఈ విధంగా యోగ సాధన సిద్ధులు కూడా ఆయన పొందగలుగుతాడు. ఇవన్నిట్లో ఆయన చాలా నిష్ణాతుడు, యోగ సాధనలో, యజ్ఞాల్లో, కర్మకాండ యజ్ఞాల్లో. ఇటువంటి గొప్ప గొప్ప యోగ్యత లక్షణాలు కలిగి ఉండడంతో ఆయన కూడా ప్రజాపతిగా మారిపోయాడు. సో మనకేంటంటే ఇది అంతా సత్యయుగంలో, ఇంకా స్టార్టింగ్లో, సృష్టికి ఆరంభంలో ఎక్కువగా జీవరాశులు లేనప్పుడు, అప్పుడు కొంతమంది ఎవరైతే చాలా శక్తివంతమైన జీవాత్మలు లేకపోతే దేవతలు, అప్పుడు ప్రజాపతులుగా వ్యవహరించారు. వారిని అప్పుడు ప్రజాపతులుగా నియమించారు భగవంతుడు. సో తద్వారా ఏంటంటే వాళ్ళు సంతానాన్ని ఉత్పన్నం చేసి సృష్టిలో జీవరాశుల యొక్క సంఖ్యను పెంచడానికి వారికి ఆ యొక్క బాధ్యతనిచ్చారు, వారు ప్రజాపతులు. సో అందులో ఇప్పుడు మనకి బ్రహ్మదేవుడు, దక్ష ప్రజాపతి, మను వీళ్ళందరూ ప్రజాపతులు. అలాగే ఇక్కడ బర్హిసత్ కూడా అలా ఒక ప్రజాపతిగా నియుక్తుడయ్యాడనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. యస్యేదం దేవయజ్ఞనం అనుయజ్ఞాం వితన్వతః ప్రాచీనాగ్రై కుశైరాసీత్ అస్తృతం వసుధాతలం. మహారాజు బర్హిసత్ ఇలా ఎన్నో యజ్ఞాలు ఆయన చేశాడంట. సంపూర్ణ పృథ్వీ పైన ప్రతి చోట యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడంట. ప్రతి చోట కుష గ్రాస్, కుష గడ్డి ఉంటుంది కదా, దానిపైన యజ్ఞాలు చేస్తారు, యజ్ఞాలకు అవసరం పడుతుంది అది. సో అక్కడ అన్ని చోట్ల కుషాగ్రాస్ ఉందంట. అవన్నీ కూడా తూర్పు వైపు వాటి యొక్క టాప్స్ డైరెక్ట్ చేస్తూ పాయింటెడ్. క్రియాకాండేషు నిష్ణాత, అంటే ఈ కర్మకాండలు చేయడంలో నిష్ణాతుడు అని ముందే చెప్పేశారు ఇక్కడ ఆయన గురించి పోయిన శ్లోకంలోనే. అంటే ఎంత నిష్ణాతుడు అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇలా మొత్తం పృథివీ అంతా కూడా కుషగ్రాస్ అంతా నింపేశారంటే, ఒక చోట యజ్ఞం పూర్తవగానే ఇంకో చోట యజ్ఞం మొదలు పెట్టేశారు. అంటే ఒక యజ్ఞం తర్వాత ఒక యజ్ఞం, ఇంకో యజ్ఞం తర్వాత ఇంకో, అలా కర్మకాండ యజ్ఞాలు ఎన్నో చేసేసాడు అనమాట. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. సో ఈ విధమైన యజ్ఞాలు ఇప్పుడు చేయడం చాలా సంభవం కాదు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కర్మకాండ యజ్ఞాలు కూడా. సో అసలైన యజ్ఞం ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే, ఈ సమయంలో ఈ కాలంలో కలియుగంలో పృథ్వీ పైన సంకీర్తన యజ్ఞం. తద్వారా అన్ని రకాల సమస్యలు దూరమైపోతాయి, అందరికీ ఆనందం కలుగుతుంది. ఈ సంకీర్తన యజ్ఞం చేయడం కూడా చాలా చాలా సులువు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం, కీర్తించడం, పాడడం, గానం చేయడం, ఇదే సంకీర్తన యజ్ఞం. సో తద్వారా ఎవరైనా నవ్వుకుంటూ అవహేళనగా కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించిన వాళ్ళకి లాభం కలుగుతుంది అనే విషయాన్ని మనకు శాస్త్రాల్లో చెప్తున్నారు. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం యొక్క శబ్దం ద్వారా, వాణి ద్వారా మొత్తం మన హృదయం అనేది శుద్ధం అయిపోతుంది. చేతో దర్పణ మార్జనం, క్లీన్ అయిపోతుంది మన హృదయం, శుద్ధం అయిపోతుంది. మందే కాదు, ఎవరైతే పాల్గొంటారు ఈ హరినామ సంకీర్తనంలో, హరే కృష్ణ మహామంత్రం జపిస్తారు, వాళ్ళందరి హృదయాలు శుద్ధమైపోతాయి. ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. సో తద్వారా అందుకనే ఈ యొక్క సంకీర్తనం యజ్ఞం చేయడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. మీరు ఎక్కడుంటే అక్కడే చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడన్నా మీరు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు, సంకీర్తనం చేయొచ్చు, హరినామ సంకీర్తనం. తద్వారా ఇలా ఒకవేళ ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్న ప్రతి భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరూ సంకీర్తనం చేస్తే, అప్పుడు మొత్తం భూమిలో ఉన్న మొత్తం ఆనందం అనేది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందాన్ని పొందగలడు. మొత్తం ప్రపంచం అంతా కూడా ఆనందంలో మునిగిపోతుంది. సో ఇది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సాముద్రీం దేవ దేవోక్తాం ఉపయేమేషతద్రుతిం యాం వీక్ష్య చారు సర్వాంగిం కిశోరీం సుస్థలంకృతాం పరిక్రమంతే ముద్వాహే చకమేగ్నీషు కీమివ. సో మహారాజు బర్హిసత్ ఇప్పటి నుంచి మనము ఆయన్నే ప్రాచీన బర్హి అనే పేరుతో పిలుస్తాము, పిలువబడతాడు ఇంకా భాగవతంలో. ఈయన స్టోరీ ఈయనది ఇంకా చాలాసేపు జరుగుతుందండి. సో ఈయనది ఇంకా ఆయన కుమారుల యొక్క స్టోరీ మనము ఇంకా కొన్ని అధ్యాయాల్లో, 4వ స్కందంలో చర్చించుకుంటాము. సో రాబోయే అధ్యాయాల్లో, రాబోయే శ్లోకాల్లో ఈ బర్హిసత్ రాజునే మనం ప్రాచీన బర్హి అని కూడా పిలుస్తాము. సో మనం ప్రాచీన బర్హి అంటే బర్హిసత్ ఒకటే, ఒకరే వ్యక్తి. సో ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞానుసారంగా ఆయన సముద్రము యొక్క పుత్రి అయిన శతద్రుతిని వివాహం చేసుకున్నాడంట. ఆమె ఎంత సౌందర్యవంతురాలంటే, ఎన్నో మంచి లక్షణాలు, ఆమె శరీరం ఎంతో సౌందర్యవంతంగా ఉండేది, ఇంకా ఆమె ఎంతో యవ్వన వయసులో ఉందన్నమాట. ఆ సమయంలో ఆయన ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎంతో మంచి దుస్తులను ధరించి ఎంతో బాగా అలంకరించబడిందన్నమాట ఆమె యొక్క వివాహం సందర్భంగా. సో ఆ వివాహం సందర్భంగా ఆమె అగ్నికి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అగ్ని దేవత, అగ్నిదేవుడు కూడా ఆమెను చూసి ఆకర్షితుడైపోయాడు, ఆమె యొక్క సాంగత్యం కోరుకున్నాడు. సో ఎలాగైతే ముందు అతను ఒకసారి అగ్నిదేవుడు, అలాగే శుకి అనే స్త్రీ పట్ల కూడా ఆకర్షితుడైపోయాడు. సో ఇక్కడ మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే ఈ విధంగా వివాహం సమయంలో స్త్రీ ఎవరైతే పెళ్లి కూతురో ఆమెకు బాగా మంచి దుస్తులు ధరిస్తారు, ఆభరణాలు ధరిస్తారు, మంచి మేకప్, ఇంకా చాలా డెకరేషన్ చేస్తారు. ఎందుకంటే అలా ఆ విధంగా ఆ సమయంలో ఆమెను అలా అందంగా తయారు చేస్తారు. తద్వారా ఏంటంటే ఇలా 7 సార్లు అగ్ని చుట్టూ పరిక్రమ చేసిన తర్వాత ఇలా వధువు అంటే పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకున్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఆకర్షితులైపోతే దాని తర్వాత వివాహం జరిగితే ఇంకా ఆకర్షణ ఇంకా పెరుగుతుంది. తద్వారా వాళ్ళు జీవితాంతం అలా ఉండొచ్చు ఎంతో చక్కగా కలిసి. సో అందుకే శ్రీమద్ భాగవతంలో మామూలుగానే మనిషి ఒక వ్యక్తి పురుషుడు స్త్రీ, స్త్రీ పురుషుడు పట్ల ఆకర్షణ అనేది ఆల్రెడీ ఉంది. ఒకవేళ ఇంకా వాళ్ళు బాగా శృంగారం, ఇంకా బాగా డెకరేషన్, ఇంకా బాగా అందంగా అలంకరించుకుంటే ఇంకా తొందరగా ఇంకా బాగా ఆకర్షితులైపోతారు. తద్వారా ఏంటంటే అలా ఇద్దరి మధ్యలో ఆకర్షణ ఉంటేనే వివాహం జరిగినప్పుడే అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ సంసారం చేయగలరు. తర్వాత అప్పుడు ఆకర్షణ కారణంగానే, ఆసక్తి కారణంగానే ఆ వ్యక్తి ఆమె కోసం ఇల్లు కట్టడం, దాని తర్వాత ఇక్కడ మనకి మామూలుగా ఏంటంటే ముందు పొలం పనులు చేసుకున్నారు కాబట్టి ఆమె కోసం మంచి పొలం పనులు చేయడం, ఇంకా ఆ విధంగా మంచి సంతానం ఉత్పన్నం చేయడం, తద్వారా మెల్లిమెల్లిగా పుత్రులు, దాని తర్వాత బంధువులు అలా పెరుగుతూ ఏంటంటే ఈ సంసార బంధనంలో సంపూర్ణంగా మునిగిపోయి ఉండగలుగుతాడు అన్నమాట వ్యక్తి. సో ఈ విధంగా ఇది నాది, ఈయన నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంపత్తి, నా ధనము, ఈ విధంగా ఇదే భావనలో మునిగిపోయి ఒక వ్యక్తి ఇంకా సంపూర్ణంగా ఎంతో కష్టపడి సంసారాన్ని పాలించు పోషిస్తూ ఈ జీవితంలో మొత్తం మునిగిపోతాడనమాట. సంసార జీవితంలో, భౌతిక జీవితంలో ఇంకా మోహమాయలో మునిగిపోయి ఉంటాడనమాట. సో ఇదన్నమాట మొత్తం విషయం. సో ఇంకొక విషయం ఇక్కడ మనము ప్రభుపాల ద్వారా చర్చించింది ఏంటంటే, ముందు అగ్నిదేవుడు ఇలాగే శుకిం పట్ల కూడా, ఆమె సౌందర్యత పట్ల కూడా ఆకర్షితుడైపోయాడు అని, ఆమెను కూడా కోరుకున్నాడు అని. సో ఈ విధంగా ఈమె శుకి ఎవరంటే సప్తర్షి యొక్క భార్య. సో ఒకసారి ముందు ఇలాంటి ఒక సమావేశంలో ఆయన సప్తర్షి భార్య అయిన శుకి పట్ల కూడా ఆకర్షితుడైపోయాడు ఆమె సౌందర్యం పట్ల. ఎప్పుడైతే ఆమె కూడా ఈ విధంగానే అగ్నికి ప్రదక్షిణలు చేస్తుందో ఆ సమయంలో, సో ఆ సమయంలో అగ్నికి ఆల్రెడీ ఒక భార్య ఉంది, ఆమె పేరు స్వాహ. సో అప్పుడు స్వాహ ఏం చేసిందంటే ఈ విషయాన్ని గమనించి అగ్ని ఇలా శుకి పట్ల ఆకర్షితుడైపోతున్నాడని, ఆమె శుకి యొక్క రూపాన్ని ధరించి అగ్నితో సాంగత్యం చేసిందనమాట. సో ఈ విధంగా ఆమె అగ్నితో మైథునంలో పాల్గొంది. సో ఈ విధంగా అగ్ని దేవుడే మాత్రం కాదు, ఇంద్రుడు కూడా ఇలా చాలాసార్లు, ఎన్నోసార్లు, లేకపోతే బ్రహ్మదేవుడు, శివుడు కూడా ఇలా ఎంతో ఉన్నతమైన దేవతలు కూడా ఇలా కామము, ఇలా మైథునము చేయడం పట్ల ఆకర్షితులు అవ్వగలరు, ఏ సమయంలోనైనా అవ్వచ్చు. సో ఈ కామవాసన అనేది ఎంత ప్రబలమైందంటే, సో దీని ఇది ఈ యొక్క ఆకర్షణే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని నడుపుతుంది. ఈ ఆకర్షణ కారణంగానే ఒక వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోతాడు. సో ఇది ఎంత శక్తివంతమైందంటే దీని కారణంగానే మొత్తం ఒక వ్యక్తి ఈ ఆకర్షణ కారణంగానే ఈ మైథునంలో పాల్గొనే వివిధ రకాల శరీరాలని పొందుతూ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో తిరుగుతూనే ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు. సో ఈ ఆకర్షణ ఎంత శక్తివంతమైనది ఇంకొక శ్లోకంలో కూడా వర్ణిస్తున్నారు. ఇలా ఇలా ఆకర్షితులైపోతారు ఎంత పెద్ద గొప్ప గొప్ప దేవతలు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఇలా ఒక స్త్రీ యొక్క సౌందర్యం పట్ల కామవాసనతో ఆకర్షితులైపోగలరు అనే ఒక విషయాన్ని, అంటే ఇది ఎంత ప్రబలమైనది, ఎవరైనా దీనికి లొంగిపోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎంత శక్తివంత, ఇది మాయ యొక్క ఎంతో శక్తివంతమైన ది అనే విషయాన్ని గమనించవచ్చు. సో నెక్స్ట్ శ్లోకంలో ఇంకా ఇచ్చారు, విభూధాసుర గంధర్వ ముని సిద్ధ నరో రఘ విజిత సూర్యయా దిక్షు క్వనయంత్యైవ నూపురైః. ఇలా శతధృతి ఆమె ఇలా వివాహం జరిగే సమయంలో అక్కడ ఉపస్థితమైన దానవులు, దేవతలు అంటే అసురులు, దేవతలు, ఇంకా గంధర్వలోక వాసులు, ఇంకా మహామహా ఋషులు, ఇంకా సిద్ధలోక వాసులు, భూలోక వాసులు, నాగలోక వాసులు, ఇలా ఎంతో గొప్ప గొప్ప ఉన్నతమైన వ్యక్తులందరూ కూడా ఆమె యొక్క కాళ్ళకున్న గజ్జల చప్పుడు ద్వారా ఆకర్షితులైపోయారండి. సో ఈ విధంగా ఇక్కడ ప్రభుపాల ద్వారా కొన్ని విషయాలు రాస్తున్నారు ఈ తాత్పర్యంలో కూడా. సాధారణంగా ఒక స్త్రీ ఎప్పుడైతే ఆమెకు మొదటి వివాహం అంటే తొందరగా యవ్వన వయసులో వివాహం జరిగిన తర్వాత ఆమెకు ఎప్పుడైతే మొదటి సంతానాన్ని ఇస్తుందో అప్పుడు ఆమె ఎంతో ఆమె సౌందర్యం పెరిగిపోతుందంట. అలా ఒక్కొక్క సౌందర్యం పెరిగిపోతుంది, ఎందుకంటే ఇది స్త్రీ యొక్క సహజమైన లక్షణం, ఈ విధంగా సంతానాన్ని ఉత్పన్నం చేయడం. ఇక్కడ కాకపోతే శతధృతి ఇక్కడ ఆమె గురించి చెప్తున్నారు. ఇలా ఆమె ఇలా వివాహానికి పూర్వమే ఆమె కన్యగా ఉన్నప్పుడే ఎంతో సౌందర్యంగా ఉందంటే ఇక్కడ మనకు ఆ విషయాన్ని తెలియజేయడానికి, అర్థం చేయడానికి ఇక్కడ మనకి ఈ శ్లోకం ఇచ్చారు. దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత సౌందర్యం, ఆమె ఎంత గొప్పగా ఉందంటే గొప్ప గొప్ప దేవతలు కూడా ఆమె యొక్క గజ్జల సప్పుడికి ఆకర్షితులైపోయారంట. దీని ద్వారా అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ ప్రభుపాద ద్వారా స్పష్టంగా రాస్తున్నారు, ఆమె యొక్క సౌందర్యం చూడాలని దేవతలు కూడా కోరుకున్నారు, కానీ ఆమె మొత్తం దుస్తులతో ధరించింది కనుక ఆమె కాళ్ళు మాత్రమే వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో వారు ఆ కాళ్ళకి ఉన్న గజ్జలకే వాళ్ళు ఆకర్షితులైపోయారు, ఎందుకంటే ఆమె నడుస్తున్నప్పుడు గజ్జల సప్పుడు వచ్చేది కాబట్టి. సో ఈ విధంగా ఇలా గజ్జల చప్పుడికి ఆకర్షితులైపోతారు దేవతలు. సో అంటే ఒక వ్యక్తి ఇలా కామవాసనతో ఉన్నప్పుడు ఒక స్త్రీ యొక్క గాజుల చప్పుడుకో లేకపోతే గజ్జల చప్పుడుకో ఆమె చీర చూసి కూడా ఆకర్షితులైపోవచ్చు. సో అందుకనే ఒక స్త్రీ మాయ యొక్క ప్రతిరూపం అని ఇక్కడ తెలుసుకోవచ్చు. విశ్వామిత్రముని ఆ విధంగానే ఆయన కఠోర తపస్సు చేస్తున్నప్పుడు మేనకా యొక్క గాజుల చప్పుడికి ఆయన ఆకర్షితుడైపోయి ఆమెతో సాంగత్యం చేసి తర్వాత దానికి ఫలంగా శకుంతల జన్మించింది. సో దీని ద్వారా ఇవన్నీ విషయాల ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ యొక్క ఆకర్షణ ద్వారా ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు, ఒకరిని ఒకరు రక్షించుకోలేరు స్త్రీ యొక్క ఆకర్షణ ద్వారా. ఎంత గొప్ప దేవీ దేవత అయినా సరే, ఏ పెద్ద పైలోకాల్లో నివసిస్తున్న వాళ్ళైనా సరే, అదేంటి మరి ఎవరు ఇలాంటి స్త్రీ యొక్క ఆకర్షణకు లొంగకుండా ఉండగలరు అంటే ఇదే ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది మొత్తం ఈరోజు చర్చలో. భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారో, భగవంతుడి కృష్ణుడి పట్ల ఆకర్షితులైపోయారో వాళ్ళు ఇంకా ఏ స్త్రీ యొక్క సౌందర్యం పట్ల ఆకర్షితులు అవ్వరు, ఏ ఒక్క స్త్రీ యొక్క పట్ల వాళ్ళు ఈ కామ వాసనతో వారిని చూడరు. సో వారికి ఒక స్త్రీ పట్ల ఆకర్షణ వాళ్ళకి కలగదు, ఎవరికైతే ఆల్రెడీ కృష్ణుడి పట్ల వాళ్ళు ఆకర్షితులైపోయారు. సో ఎవరైతే కృష్ణుడికి ఆకర్షితులైపోయారో, కృష్ణుడి పట్ల ఆకర్షితులైపోయారో, ఈ మాయ వారిని ఆకర్షితం చేయలేదు, మోహితం చేయలేదు, ఈ మాయ వారిని మోహింపలేదు అటువంటి వ్యక్తుల్ని. సో అదే మనం చూస్తాము హరిదాస్ ఠాకూర్ ఆయన సంపూర్ణంగా భగవంతుడికి హరినామాన్ని జపిస్తూ దానికి ఎంతో ఆయన ఆకర్షణ ఉండడం కారణంగా మాయాదేవి స్వయంగా వచ్చినా కానీ ఆయన్ని ప్రభావితం చేయలేకపోయింది. ఎంతో సౌందర్యవంతమైన వేశ్య లక్షహీర ఆమె కూడా ఈ హరిదాస్ ఠాకూర్ని లొంగదీసుకోవాలని వచ్చినప్పుడు కూడా, సాంగత్యం చేయడానికి వచ్చినప్పుడు కూడా 3 రోజులు అక్కడే కూర్చున్న రాత్రంతా కూడా ఆమె భక్తురాలుగా మారిపోయింది, కానీ హరిదాస్ ఠాకూర్ని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. సో ఆ విషయాన్ని మనం ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. సో అలా భగవంతుడికి ఎవరైతే ఆకర్షితులైపోతారు, భగవంతుడు అంటే భగవంతుడు, భగవంతుడి రూపం, భగవంతుడి గుణాలు, భగవంతుడి లీలలు, భగవంతుడి నామాలు, శ్రీమద్ భాగవతం ఇది కూడా భగవంతుడి యొక్క అవతారం కలియుగంలో. సో ఇలా నవవిధ భక్తి ఉంది. ఇలా ఏదో ఒక భగవంతుడి భక్తి యొక్క అంగానికి ఎవరైనా ఆకర్షితులైపోతే, దాంట్లో నిమగ్నమైపోతే ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఏ మాయ లేకపోతే ఎటువంటి స్త్రీ కూడా వారిని ఆకర్షించలేదు, మోహితం చేయలేదు. సో ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో భక్తి మార్గంలో ఒకవేళ మనము ముందుకెళ్ళాలి, మాయ మనను ప్రభావితం చేయకుండా ఉండాలి అంటే మనము భక్తి భగవంతుడికి ఏదో ఒక విధంగా మనము ఏదో ఒక అంగానికి మనం ఆకర్షితులైపోవాలి. ఆ విధంగా మనం భక్తి చేసుకోగలిగితే అప్పుడు మనము ఈ మాయను నుంచి మనము ముక్తి పొందగలము. ప్రాచీన బర్హిషః పుత్రాః శతద్రుత్యాం దశాభవన్ తుల్యనామావృతా సర్వే ధర్మస్నాతా ప్రచేతసః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాచీని బర్హి తన యొక్క భార్య అయిన శతద్రుతి గర్భం నుంచి ఆయనకు 10 మంది సంతానం పుట్టారు, పుత్రులు. వారి పేరే ప్రచేత, ప్రచేతలు. ఈ 10 మంది ప్రచేతలు, ప్రచేతాస్, వీళ్ళందరూ కూడా ధర్మస్నాత అంటే ధర్మపరాయణులు. వీళ్ళందరూ కూడా ధర్మాన్ని అనుసరించే సంతానం, అందరూ 10 మంది కూడా సమానంగా. ఇది వీరి గొప్పతనం అన్నమాట. వీళ్ళు చక్కగా ధర్మాన్ని అనుసరించే వ్యక్తులు. సంతానంగా ఈ యొక్క ప్రాచీని బర్హి తన యొక్క భార్య ద్వారా పొందారంట. సో ఇంతకుముందు చర్చించుకుంది కూడా మనము అదే విషయము ఏంటంటే, ఇది అందుకనే ఒకవేళ ఒక వ్యక్తి ధర్మాన్ని అంటే అనుసరిస్తూ భగవంతుడికి భక్తి చేసుకోలేకపోతే, శుద్ధ భక్తి చేసుకోలేకపోతే, అతను ఎంత గొప్ప దేవి దేవత అయినా సరే, ఎంత శక్తివంతమైన వ్యక్తి అయినా సరే, ఈ ప్రపంచంలో కానీ పైలోకవాసులైనా సరే, వాళ్ళు స్త్రీ సౌందర్యానికి లేకపోతే ఈ యొక్క మాయకు మోహితులైపోతారు, లొంగిపోతారు స్త్రీ యొక్క సౌందర్యాన్ని లేకపోతే ఈ యొక్క మైథునం పట్ల ఆకర్షితులైపోతారు. సో ఇది సారం అన్నమాట. ఎందుకంటే దేవతలు ఎందుకలా మరి అయిపోతున్నారంటే, దేవతలు కూడా వాళ్ళు శుద్ధ భక్తులు కాదు అనే విషయాన్ని మన ప్రభుపాదులు ఎన్నో చాలా స్పష్టం చేసేసారు. కావచ్చు వాళ్ళు శుద్ధభక్తి చేసుకోవచ్చు, వాళ్ళకి అవకాశం ఉంది. ఆ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది, మీకు మాకు అందరికీ ఉంది, అలాగే దేవతలకు కూడా ఉంది. కానీ వాళ్ళు ఒకవేళ శుద్ధభక్తి చేసుకోకపోతే, వాళ్ళకి ఇంకా భౌతిక కోరికలు ఉంటే, ఎవరికైనా సరే, మీకు మనకైనా సరే, ఇందులోంచి నేర్చుకోవాల్సిన విషయం అది మనకు. ఒకవేళ మనకి ఇంకా భక్తి చేసుకుంటే, ఇప్పుడు దేవతలు కూడా భగవంతుడి యొక్క భక్తులే, వాళ్ళు దేవతలు కూడా భగవంతుడి యొక్క భక్తులే, మరి ఎలా వాళ్ళు ఇలా మాయమోహితులు అయిపోగలరు అంటే, ఎవరైనా అయిపోవచ్చు. భక్తుల్లో ఎన్నో రకాలు ఉంటారు. ఒకవేళ మీరు శుద్ధ భక్తి చేసుకుంటే, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి వృత్తం. సో ఉత్తమమైన భక్తి, అసలైన ఉత్తమమైన శుద్ధ భక్తి అంటే అన్యాభిలాషిత శూన్యం, ఎటువంటి వేరే అభిలాష లేకుండా. ఇప్పుడు చాలామంది దేవతలకి ఏంటంటే వాళ్ళకు కొన్ని ఆశలు ఉన్నాయి, పదవి పట్ల లేకపోతే ఆ యొక్క శక్తుల పట్ల, సిద్ధుల పట్ల వారికి కొంచెం ఆకర్షణ, వాళ్ళకు ఇంకా ఆసక్తి ఉందన్నమాట. అందుకని మనం చూస్తాము తన పదవిని కాపాడుకోవడం కోసం ఇంద్రుడు ఎన్నోసార్లు ఎన్నో రకాల వేషాలు, ఎన్నో రకాల పాపాలు, ఎంతో మంది స్త్రీలతో అసభ్యంగా వ్యవహరించడం కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వారికి ఉన్న ఆకర్షణ పదవి పట్ల, ఇలా ఏదో ఒక భౌతిక ఆకర్షణ, భౌతిక ఆసక్తి ఉంది. దాంతోపాటు మీరు భక్తి చేసుకుంటున్నారంటే చాలా మటుకు ఎప్పుడూ అప్పుడు మళ్ళీ ఇటువంటి తప్పులు చేసే సంభావన ఉంటుంది. కానీ మనం ఒకవేళ అర్థం చేసుకొని మనము శుద్ధ భక్తి చేసుకోగలిగితే, అప్పుడు ఇలాంటి ప్రలోభాలకి, మాయ యొక్క ప్రలోభాలకి, స్త్రీ ప్రలోభాలకి ఎవరు గురి కాకుండా ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ప్రాచీన బర్హి ఆయన తన యొక్క భార్య శతద్రుతి యొక్క గర్భం నుంచి 10 మంది సంతానాలు ధర్మపరాయణులైన ప్రచేతలకు జన్మనిచ్చారు. పిత్రాధిష్ట ప్రజా సర్గే తపసేర్ణవన్ ఆవిషన్ దశ వర్ష సహస్రాణి తపసార్చం తపస్పతి. సో ఈ ప్రచేతలు తన తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన తండ్రి చెప్పారు, మీరు వివాహం చేసుకుని సంతానాన్ని ఉత్పన్నం చేయండి అని. సో దానికి వాళ్ళు ఏం చేశారు, మరి వెంటనే వివాహం చేసుకుని సంతానం ఉత్పన్నం చేయలేదు. ముందు ఏం చేశారు వాళ్ళు, వాళ్ళు సముద్రంలోకి ప్రవేశించి సముద్రం లోపలికి వెళ్ళి సముద్రం కింద నీళ్ళ లోపల వాళ్ళు 10,000 సంవత్సరాల వరకు కఠోరమైన తపస్సులు చేశారంట. తద్వారా వాళ్ళు తపస్సు చేసి ఏం చేయ, ఎవరికి, ఎవరికోసం, భగవంతుడికి, భగవంతుడిని సంతుష్టి, భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం ఆ భగవంతుడికి తపస్సు చేసుకున్నారు, భగవంతుడిని సంతుష్టి చేయడానికి. సో ఇక్కడ మనము 10,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఇది ఏ యుగంలో జరిగిందంటే సత్యయుగంలో. ఎప్పుడైతే 1,00,000 సంవత్సరాల వరకు ఒక ఆయువు ఉండేది మనుషులకి, సో సత్యయుగంలో ఈ ఘటన జరిగిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ విధంగా ఎవరైనా తపస్సులు చేయాలనుకుంటే, కఠోరమైన తపస్సులు కానీ వ్రతాలు కానీ పాటించాలనుకుంటే, అవన్నీ కూడా భగవంతుడిని పొందడానికి, భగవంతుడిని సంతుష్టపరచడానికి, భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవ్వడానికి మాత్రమే చేయాలి. ఒకవేళ మీరు మీ యొక్క కఠోరమైన తపస్సులు ద్వారా భగవంతుడు సంతృష్టి చెందకపోతే, భగవంతుడు కృప మీకు పొందకపోతే, భగవంతుడి సంతృష్టి కోసం కాకపోతే, అవన్నీ వృధా. అటువంటి తపస్సులు, అటువంటి వ్రతాలు దేనికి పనికిరావు అన్నమాట, దానికి ఏ విలువ లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. సో మరి మీరు అడగచ్చు, మనకెలా తెలుస్తుంది భగవంతుడు మనం చేసే తపస్సు ఇంకా మనం చేసే వ్రతాలు వల్ల సంతృష్టి చెందుతున్నారంటే, భగవంతుడు యొక్క ప్రతినిధులు, ఆయన మీ గురువులు, ఆధ్యాత్మిక గురువులు. ఒకవేళ మీ యొక్క మీరు చేసే కార్యాల ద్వారా సంతృష్టి చెందుతున్నారు అంటే భగవంతుడి సంతృష్టి చెందినట్టు. యస్మిన్ తుష్టిం జగత్ తుష్టిం, సారీ, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం, అవునా? సో చాలా సులువు అన్నమాట తెలుసుకోవడం. మీరు వెళ్ళి మీ గురువుని అడగచ్చు, మేము ఈ చేసే కార్యాల ద్వారా మీరు ప్రసన్నులేనా అని, సంతృష్టి అని మీకు. సో ఒకవేళ ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రభుపాదులు అదే రాస్తున్నారు, భగవంతుడిని సంతృప్తిపరచని ఎటువంటి కార్యాలైనా సరే, ఎటువంటి తపస్సులైనా సరే, దానికి ఏ విలువ అర్థం పడతాం లేదు అని. ఎందుకంటే భగవంతుడు కృష్ణుడే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి. భోక్తారాం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞాలకి భోక్త ఆ శ్రీకృష్ణుడు మాత్రమే. అందుకే ఆయనను సంతృప్తిపరచడానికి ఎటువంటి యజ్ఞమైనా, ఎటువంటి వ్రతమైనా, ఎటువంటి తపస్సు అయినా చేయాలి. అలా ఇంకొక విషయం ఏం చెప్పారంటే, శ్రీమద్ భాగవతంలో అహోభదశ్వపచతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహుషష్ణురార్య బ్రహ్మానుచుర్ణామ గృణంతి ఏతే. సో ఈ యొక్క కలియుగంలో ఒకవేళ ఒక వ్యక్తి హరే కృష్ణ మహామంత్రము జపించడం జరుగుతుంది అంటే, అతను వ్యక్తి, ఆ వ్యక్తి ఆల్రెడీ అన్ని రకాల యజ్ఞాలు, తపస్సులు, తీర్థస్నానాలు, తీర్థస్థలాల యొక్క దర్శనాలు, అన్ని నదుల్లో స్నానాలు, అన్ని రకాల తపస్సులు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేసేసారు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంత ముఖ్యమైనది ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. భగవంతుడి నామాన్ని జపించాడంటే ఆ వ్యక్తి ఆల్రెడీ అన్ని రకాల తపస్సులు, అన్ని రకాల వ్రతాలు పూర్తి చేశాడంతే. ఆ విషయాన్ని మనం గమనించాలి, ఆయన అంత ఉన్నతమైన వ్యక్తి అనే విషయాన్ని గమనించాలి. సో ఈ చైతన్య మహాప్రభు మనకి ఇచ్చింది అదే, ఈ మహామంత్రాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్పారు. అందుకని తద్వారానే ఒక వ్యక్తి పరమ సిద్ధిని పొందగలడు, పరమ ధామానికి వెళ్ళగలడు. సో ఈ విధంగా ఎన్నో రకరకాల తపస్సులు, వ్రతాలు, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఈ ముఖ్యంగా ఈ కలియుగంలో ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించట్లేదు అనుకోండి, ఇంకా ఎందుకంటే ఈ హరే కృష్ణ, ఈ కలియుగంలో మనకి ఇచ్చిన ఒక మంచి ఉపాయం ఏంటంటే, మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మీకు అన్ని రకాల యజ్ఞాలు, తపస్సులు అన్ని చేయడం, అన్ని ఫలితం దక్కిపోతుంది. ఇది వాస్తవం. సో అటువంటి ఇంత సులువైన విధిని మనం ఒకవేళ అనుసరించలేకపోతే, హరినామాన్ని జపించలేకపోతే, హరికృష్ణ మహామంత్రాన్ని జపించలేకపోతే, ప్రభుపాల వారు అంటున్నారు అటువంటి వ్యక్తులు మనం అర్థం చేసుకోవచ్చు ఈ మాయా ద్వారా మోహితులు అయిపోయారు, వాళ్ళ యొక్క బుద్ధి అంతా కూడా మాయ ద్వారా మోహితం అయిపోయింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. పదిహేనవ నంబర్ శ్లోకం. యదుక్తం పతి దృష్టేన గిరీశేన ప్రసీదత తద్ధ్యాయంతో జపంతశ్చ పూజయంతశ్చ సంయతః. ఈ విధంగా ప్రాచీని బర్హి యొక్క అందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళు గృహాన్ని త్యాగం చేసి తపస్సులు చేయడానికనేసి వెళ్తున్నారో అప్పుడు వాళ్ళకి శివుడు కలిశాడు. శివుడు కలిసి శివుడు తన యొక్క కృప ద్వారా వాళ్ళందరికీ పరమసత్యం గురించి బోధించారు. తద్వారా ప్రాచీన బరి పుత్రులైన ప్రచేతలు వాళ్ళందరూ కూడా ఈ శివుడు ఇచ్చిన ఆదేశాలు పైన ధ్యానం చేసుకుంటూ ఎంతో శ్రద్ధతో భగవంతుడి యొక్క నామాల్ని జపిస్తూ వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకున్నారంట. సో దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, స్పష్టంగా మీకు ఒకవేళ ఏ తపస్సులు వ్రతాలు చేయాలనుకున్నా కానీ స్పష్టమయ్యేది ఏంటంటే, ఎటువంటి మీరు భక్తి మార్గాన్ని భక్తిలో ఏం చేయాలనుకున్నా కానీ మీరు మీ యొక్క ఆధ్యాత్మిక గురువుల యొక్క నిర్దేశానుసారంగా చేయాలి, మీకు ఇష్టం వచ్చినట్టు కాదనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మహారాజు ప్రాచీని బరి ప్రభుపాల ద్వారా రాశారు తాత్పర్యాలు, అందుకే చదవండి ప్రభుపాల ద్వారా తాత్పర్యాలు, మీకు స్పష్టమవుతుంది భక్తి ఎలా ప్రాక్టీస్ చేయాలనే విషయాన్ని తెలుసుకుంటారు. లేకపోతే ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, తర్వాత ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు ఎన్నో ఇరుక్కుంటారనమాట. వాళ్ళు మనశ్శాంతి లేదు, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు భక్తి, ఏ గురువును అనుసరించట్లేదు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకు శరణాగతులయ్యి మనం వాళ్ళని అడిగి వాళ్ళు ఏం చెప్పారో అది మనం పాటిస్తే మన జీవితం ధన్యమైపోతుంది. మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మాత్రం ఏమి జరగదు, చాలా స్లో ప్రోగ్రెస్ ఉంటుంది కొంచెం కొంచెం. సో ప్రాచీని బర్హి అందుకే ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా, పుత్రులు ప్రాచీని బర్హి యొక్క పుత్రులైన ప్రచేతలకు ఒక మహా అవకాశం ఏంటని జరిగిందంటే, శివుడు స్వయంగా ఆయన యొక్క కృప వాళ్ళకి లభించింది. శివుడు ఇక్కడ స్వయంగా వారికి ఆదేశాలు ఇచ్చారు అంటే ఇక్కడ శివుడే వారి యొక్క ఆధ్యాత్మ గురువుగా మారిపోయారు. వాళ్ళకి ఆధ్యాత్మిక గురువు ఎవరు? స్వయంగా శివుడే. సో ఈ శివుడు ఈ 10 మంది ప్రచేతలను తన శిష్యులుగా స్వీకరించి వాళ్ళందరికీ కూడా ఎలా భగవంతుడిపైన ధ్యానం చేసుకోవాలో, భక్తి చేసుకోవాలో దాని గురించి సరైన శిక్షణలు వాళ్ళకి ఇచ్చారన్నమాట. తద్వారా వాళ్ళు వాళ్ళ జీవితంలో సక్సెస్, పర్ఫెక్ట్ అవ్వడానికి. సో ఇది మనము జీవితంలో విజయం సాధించడానికి సూత్రం. ఏంటి సూత్రం? ఈ విధంగా ఎప్పుడైతే మనము మన గురువు దగ్గర నుంచి దీక్ష పొందుతామో, తర్వాత గురువుల దగ్గర నుంచి మనకు ఆదేశాలు అందుతాయి, తర్వాత ఆదేశాలని మనం అంటే శిష్యుడు నిస్సంకోచంగా ఈ గురువు యొక్క ఆదేశాన్నే వాళ్ళు ఎప్పుడైతే పాటించడానికి ప్రయత్నిస్తారో పాటిస్తారో అప్పుడు ఇంకా ఏ విషయాల ద్వారా విచలితం అవ్వకుండా గురువు యొక్క ఆదేశాన్నే వాళ్ళ జీవిత లక్ష్యంగా చేసుకొని పాటిస్తారో అదే జీవితంలో విజయం, ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించడానికి సూత్రం. సక్సెస్, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఇది ప్రభుపాల ద్వారా తన సొంతంగా చెప్పట్లేదు, ఇది ఆయన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఆయన భగవద్గీతకు రాసిన టీకా తాత్పర్యం. 2వ అధ్యాయంలో 41వ శ్లోకంకి వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురు నందన బహుశాకాహ్యనంతస్య బుద్ధయో వ్యవసాయిన. సో ఈ యొక్క శ్లోకానికి ఆయన తాత్పర్యం రాశారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్. సో ఆయన ఏం చెప్పారంటే, ఏకేహ కురు నందన, ఒక వ్యక్తి సంపూర్ణమైన ఏకాగ్రతతో నిష్ఠతో భక్తి ఎలా చేసుకోగలడంటే, ఎప్పుడైతే తన గురువు యొక్క ఆదేశాన్ని నా జీవిత లక్ష్యంగా పెట్టుకొని దాన్ని నెరవేర్చడానికే మొత్తం జీవితం అంతా ప్రయత్నించి, ఆలోచించడమే కాదు ధ్యానం చేయడం కదా, ఓ నాకు మా గురువు ఈ ఆదేశం ఇచ్చారు ఆదేశం ఇచ్చారు, ఆదేశం పైన ధ్యానం చేసుకోవాలి, గురువు ఇచ్చిన ఆదేశాలని స్మరించుకోవడమే కాకుండా దాన్ని ఎలా మనం జీవితంలో అనుసరించాలి అనే విషయాన్ని గురించి ఆలోచించడమే కాకుండా అనుసరించాలన్నమాట. దానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి, దానికి ఒకవేళ మనకు కావాల్సిన పరిస్థితులు అనుకూలంగా లేకుంటే ఎలా అనుకూలంగా చేసుకోవాలి దాని గురించి ప్రయత్నించడమే కాకుండా దాన్ని ఎలాగైనా సరే జీవితంలో అనుసరించాలి, అప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలో విజయాన్ని సాధించగలం. సో ఇది భగవంతుడిని ఆరాధించుకునే విధి విధానం అన్నమాట. అదే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు అన్నమాట. ప్రభుపాల ద్వారా రాయడమే కాదు, ఇంకా చెప్పాలంటే ప్రభుపాల ద్వారా అన్నాడు, ఎప్పుడు కూడా శిష్యుడు ఆలోచించుకోకూడదు, నేను భగవద్ధామానికి వెళ్తానా వెళ్ళనా, ఈ విషయాన్ని గురించి మీరు పెద్దగా ఆలోచించకండి. మీరు ఆలోచించాల్సింది ఏంది, నేను గురువు యొక్క నాకు గురువు ఇచ్చిన ఆదేశాన్ని నేను పాటించానా లేదా, ఈ విషయం గురించి మీరు మననం చేసుకోవాలి. అంతేగాని నేను భగవద్ధామానికి వెళ్తానా వెళ్ళనా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో ఎలాగైనా మనం మార్గాన్ని కనిపెట్టాలి. ఎలాగైనా గురువు ఆదేశాన్ని పాటించడం కోసం ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, నేను పాటించలేను అని కూర్చోవడం కాదు. ఎలాగైనా సరే గురువు ఇచ్చిన ఆదేశాన్ని పాటించడానికి మనం మన తెలివితేటల్ని, బుద్ధిని, అన్ని రకాల సామర్థ్యాన్ని ఉపయోగించి ఎలాగైనా మార్గాన్ని కనిపెట్టి పాటించాలి. అప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించగలం. అందుకే మనం చూడొచ్చు ప్రభుపాల వారి జీవితంలోనే, ప్రభుపాల వారు ఏం చేస్తారు తన జీవితంలో అంటే చేసిందల్లా ఇది ఒకటే, తన గురువు ఇచ్చిన ఆదేశాన్ని ఆయన పాటించడానికి ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించి ఎన్నోసార్లు విఫలమైనా కానీ పట్టుదలతో ఎటువంటి కష్టాలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడి తన గురువు ఇచ్చిన ఆదేశాన్ని పూర్తి చేశారో, మనము తద్వారా ఆయన ఎంత విజయం సాధించారో ఆధ్యాత్మికంగా, ఆ విషయాన్ని మనము సాక్షాత్తు ఆయన జీవిత చరిత్రలో చూడవచ్చు. సో ఆయన జీవితం ఒక ఉదాహరణ దీనికి. సో ఈ విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ప్రభుపాల గారు మన ఆచార్యుల యొక్క తాత్పర్యం నుంచి. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను. 16వ శ్లోకం నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదకి జయ్. గ్రంథరాజు శ్రీమద్ భాగవతంకి జయ్. సమవేత గౌరభక్త వృందికి జయ్. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.